We are studying through the Bible and we've reached 1 Corinthians 5.
మనము బైబిల్ అధ్యయనం చేస్తూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం యొద్దకు మనం వచ్చాం.
In chapter 5 onwards we read about matters relating to the church.
5వ అధ్యాయం నుండి సంఘమునకు సంబంధించిన విషయాలను గురించి మనం చూస్తాం.
5 6 7 and 8 about purity in the church.
5 6 7 8 అధ్యాయాల్లో సంఘములోని పవిత్రత గురించి రాయబడింది.
And 9 10 and 11 about servants in the church.
9 10 11 అధ్యాయాల్లో సంఘములోని దాసులు లేక పరిచారకులు ఏ విధంగా ఉండాలో రాయబడింది.
చాప్టర్ 11 చర్చ్ ఆర్డినెన్సెస్
11వ అధ్యాయంలో సంఘం యొక్క విధులు.
అండ్ చాప్టర్ 12 13 14 గిఫ్ట్స్
12 13 14 అధ్యాయాల్లో వరముల గురించి రాయబడింది.
A lot of the remaining chapters up to chapter 14 are relating to local church matters.
కాబట్టి 14వ అధ్యాయం వరకు కూడా స్థానిక సంఘం యొక్క సంగతుల గురించి వ్రాయబడి ఉంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ది చర్చ్.
మొట్టమొదట ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే సంఘములో ఉండవలసిన క్రమశిక్షణ.
హియర్ వాస్ ఎ మ్యాన్ ఇన్ దిస్ చర్చ్ ఇట్ సేస్ ఇన్ వర్స్ 1 హూ వాస్ లివింగ్ ఇన్ ఎ సిన్ విచ్ ఇస్ ఈవెన్ కన్సిడర్డ్ హారబుల్ ఇన్ ది వరల్డ్.
ఈ సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు, లోకములో కూడా ఎంతో భయంకరమైన పాపము అనుకునే పాపంలో ఈ వ్యక్తి జీవిస్తున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం.
ఓకే, దట్ కెన్ హ్యాపెన్ బికాజ్ నాట్ ఎవ్రీబడీ ఇన్ ఎ చర్చ్ మే బి సిన్సియర్.
అలా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులుగా ఉండరు.
బట్ ది సాడ్ థింగ్ ఇస్ దట్ ది పీపుల్ ఇన్ ది చర్చ్ డిడ్ నాట్ డిసిప్లిన్ దిస్ మ్యాన్.
కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే సంఘంలో ఉన్న ప్రజలు ఆ వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టలేదు.
ఇన్స్టెడ్ ఆఫ్ మోర్నింగ్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్.
మీరు దాని గురించి దుఃఖపడవలసి ఉండగా మీరేమాత్రం దాని గురించి పట్టించుకోలేదు అని 2వ వచనంలో చెప్పబడింది.
బట్ క్లోయే టోల్డ్ పాల్ అబౌట్ ఇట్ అండ్ హీ సేస్ ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ ఎ డిసిషన్.
కానీ దాని గురించి క్లోయే పౌలుకు చెప్పినప్పుడు పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, దాని గురించి నేను ఇప్పటికే తీర్మానం చేసుకున్నాను.
హీ సేస్ విత్ ది అథారిటీ ది లార్డ్ హస్ గివెన్ మీ,
దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి.
4 అండ్ 5
4 5 వచనాలు.
ఐ హావ్ ఆల్రెడీ డెలివర్డ్ దిస్ మ్యాన్ ఓవర్ టు సాతాన్.
ఆ వ్యక్తిని నేను ఇప్పటికే సాతానుకు అప్పగించాను.
The apostle has an authority like that to deliver somebody over to Satan.
ఒక వ్యక్తిని సాతానుకు అప్పగించడానికి కూడా అపొస్తలులు అధికారం కలిగి ఉన్నారు.
What for? Not to destroy him, save him.
దేనికోసం? ఆ వ్యక్తిని నశింపజేయడానికి కాదు గాని రక్షించడానికి.
How do you give a man over to Satan for his salvation?
ఒక వ్యక్తి యొక్క రక్షణ గురించి ఆ వ్యక్తిని సాతానుకి ఎలా అప్పగిస్తారు?
So that his flesh will be destroyed, verse 5.
అతని శరీరేచ్ఛలు నశించుటకై, 5వ వచనము.
Spirit may be saved.
అతని ఆత్మ రక్షించబడలాగున.
Meaning of that is,
దాని అర్థం ఏమిటంటే,
I handed him over to Satan, though Satan will give him some sickness.
నేను అతన్ని సాతానుకి అప్పగిస్తాను, సాతాను ఏదో ఒక రోగం అతనికి కలుగజేస్తాడు.
From the book of Job onwards, we know that all sickness comes from the devil.
యోబు గ్రంథం నుండి మనకు తెలుసు, రోగములన్నింటినీ కలుగజేసేవాడు సాతానే.
You want to get sickness, you got to go to the devil. You can't go to God for that.
నీవు రోగమును కలుగజేయాలంటే సైతాన్ యొద్దకు వెళ్ళాలి, దేవుని దగ్గరకు కాదు.
Go to God for healing, not for sickness.
స్వస్థత కోసమే దేవుని దగ్గరికి వెళ్ళాలి, రోగం కోసం కాదు.
So when you want a man to become sick,
ఒక మనిషి రోగిగా అవ్వాలని నీవు కోరుకున్నట్లయితే,
డిసిప్లిన్,
క్రమశిక్షణ కొరకు.
Paul says, I hand him over to Satan. Let Satan make him sick.
పౌలు చెప్తున్నాడు, అతన్ని నేను సాతానుకు అప్పగించాను, సాతానే అతనికి రోగం కలుగజేస్తాడు.
Or some type of accident that breaks his bones.
ఒక పెద్ద రోగము లేక తన ఎముకలు విరిగిపోయే ఒక పెద్ద ప్రమాదము.
And then he'll wake up.
అప్పుడు ఆ వ్యక్తి మేలుకుంటాడు.
ఐ మీన్ ఇట్స్ లైక్ ఇఫ్ ఎ మ్యాన్ ఇస్ ఇన్ ఎ హౌస్ ఆన్ ఫైర్.
దీని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క ఇల్లు తగలబడుతున్నట్లయితే, అతను నిద్రపోతూ ఉన్నాడు.
హౌ డు యూ గో అండ్ వేక్ హిమ్ అప్?
నీ వెళ్ళి అతన్ని ఏ విధంగా మేల్కొలుపుతావు?
యూ డోంట్ గో అండ్ జెంట్లీ విస్పర్ సర్ విల్ యూ ప్లీజ్ గెట్ అప్.
నీ వెళ్ళి చిన్నగా, అయ్యా మీరు దయచేసి నిద్రలేస్తారా? అతను నిద్రలేవడు, కనీసం నీ మాటలు కూడా వినలేడు.
యూ షేక్ ద బెడ్ అండ్ హి స్టిల్ డజంట్ గెట్ అప్.
నీ వెళ్లి మంచమును ఊపుతావు, అయినా కూడా ఆయన లేవడు. నీవు మంచంలో ఉండి ఆయన త్రోసిరేస్తావు.
వైలెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్.
ఎంత హింసాత్మకంగా మనం చేస్తున్నాం పనులు.
బట్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ వాట్ విల్ హ్యాపెన్?
కానీ ఆ విధంగా మనం చేయనట్లయితే ఏం జరుగుతుంది?
హీ గెట్ బర్న్ టు ద హౌస్.
అతడు ఆ ఇంటితో పాటు కాలిపోతాడు.
ద మోస్ట్ లవింగ్ థింగ్ యూ కెన్ డూ ఫర్ సచ్ ఎ మ్యాన్ ఇస్ షేక్ హిమ్ అవుట్ ఆఫ్ హిస్ బెడ్.
నీవు ప్రేమతో ఆయన ఎడల చేయదగిన కార్యం ఏమిటంటే ఆయన మంచం మీద నుంచి త్రోసివేయటమే.
So fast asleep that even when you shake his bed, he doesn't wake up.
నీవు మంచమును కదిలించినా కూడా ఆయన నిద్రలేవనంత నిద్రలో ఉన్నట్లయితే,
then tilt the bed and throw him out.
అప్పుడు ఆ మంచాన్ని తీసివేసి ఆయన బయట పడేయాలి.
Because you love him, you don't want him to be burned to the house.
ఎందుకంటే నీవు అతన్ని ప్రేమిస్తున్నావు, ఆ ఇంటితో పాటు ఆయన కూడా కాలిపోవాలని నీవు అనుకోవట్లేదు.
That's what Paul was doing here.
పౌలు కూడా అదే చేస్తున్నాడు ఇక్కడ.
Let him have an accident. Let him have some sickness.
అతనికి ఒక ప్రమాదం జరగని లేక ఒక పెద్ద రోగం రాని.
You must pray that for your children who have gone astray.
దారి తప్పిపోయిన నీ పిల్లల గురించి కూడా నీవు ఆ విధంగా ప్రార్థన చేయాలి.
Not that they should die.
వారు చనిపోవాలని కాదు.
Too bad.
చనిపోవాలని ప్రార్థన చేయటం ఎంతో చెడ్డ విషయం, ఎందుకంటే వారు నరకానికి వెళ్తారు ఆ విధంగా.
Lord, break their bones, give them some sickness or something that they'll wake up.
దేవా, వాళ్ళు మేల్కొనేటట్లు ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళ ఎముకలు విరగొట్టు లేక ఒక పెద్ద రోగాన్ని కలుగజేయి.
Many people are so gentle with their children.
అనేక మంది వారి పిల్లలతో ఎంతో సాత్వికంగా ఉంటారు. వారి ఇల్లు తగలబడుతూ ఉంది.
Dear boy, my dear girl, will you get up?
బాబు లేస్తావా, అమ్మా లేస్తావా అని సాత్వికంగా వారు అడుగుతూ ఉంటారు.
అలా
అయితే వారు ఆ ఇంటితో పాటు కాలిపోతారు. అదే నా ప్రేమ?
నో, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ ఫూలిష్నెస్.
లేదు, అది ప్రేమ కాదు, బుద్ధిహీనత.
The loving father will shake that bed and throw him down even if he breaks his bone.
Oka premagala tandri avasaramaithe emukalu virigipoyina kuda varini bayta vestadu.
Wake him up so that he gets out of the house.
Vara intlo nundi baytiki vachinatluga varini baytiki throsi vestadu.
So that's what Paul was doing here.
Ikkada Paul chesindi kuda ade.
Nobody in the church in Corinth loved this man as much as Paul.
Corinthilo unna evaru kuda ee vyaktini Paulu preminchinatluga preminchaledu.
They allowed him to live in sin and he'd go to hell.
అతడు పాపంలోనే జీవించడానికి వారు అనుమతించారు. దాని ద్వారా ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఆ వ్యక్తి రక్షించబడాలని పౌలు అనుకున్నాడు.
వారు
ఆ విధంగా ప్రవర్తించినందుకు సంఘంలో ఉన్న వారందరినీ కూడా పౌలు నిర్వహించాలనుకున్నాడు. ఆ తర్వాత ఆరో అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మీలో కొందరు న్యాయస్థానాలకు వెళ్తున్నారు. ఆరో వచనము, సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు.
Don't you know that those who go to court, verse 9, will not inherit God's kingdom?
అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? 9వ వచనము,
And all these people are fornicators, idolaters, adulterers, effeminate, homosexuals, none of them will enter God's kingdom.
జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనమగల వారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, వీరెవరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కొంతమంది అనుకుంటారు, నేను క్రీస్తుని అంగీకరించాను, నేను ఎలా జీవించినా ఒకటే. అది అపవాది యొక్క మొట్టమొదటి అబద్దము.
దాట్స్ వాట్ హి టోల్డ్ ఈవ్ ఇన్ ద గార్డెన్.
ఏదేను వనంలో హవ్వకు కూడా చెప్పింది అదే.
గాడ్ లవ్స్ యు,
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయనకు అవిధేయ చూపించినా కూడా ఆయన ఏమి అనడు. ఆయన నిన్ను బయటకు పంపించి వేయడు. మరి ఏం జరిగింది?
Both of them got thrown out.
వారిద్దరూ కూడా బయటకు త్రోసి వేయబడ్డారు.
Don't believe the lie of the devil.
అపవాది యొక్క అబద్దాన్ని వాళ్ళు నమ్మారు.
Just because you accept Christ, you'll never be lost.
యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావు కాబట్టి నువ్వు ఎప్పటికీ నశించవు.
Jesus said himself, he who endures unto the end will be saved.
యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్పారు, అంతం వరకు సహించువాడే రక్షించబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయం.
సో పీపుల్ విల్ think they have accepted Christ and live like this in verse 9 and 10 and take people to court, they'll never enter God.
యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించి కూడా ఈ 9-10 వచనాల్లో చెప్పబడినట్లుగా ప్రజలను న్యాయస్థానాలకు తీసుకుని వెళ్లేవారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాలేరు.
Then he teaches us something else.
ఆ తర్వాత ఆయన మనకు వేరే విషయాన్ని బోధిస్తున్నాడు.
Very important for all who want to be spiritual.
ఆత్మీయంగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ ఇదంతా ప్రాముఖ్యమైనది.
If you want to be spiritual, try and understand verse 12.
మీరు ఆత్మీయంగా ఉండాలనుకున్నట్లయితే ఈ 12వ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
There are things which are lawful and there are things which are profitable.
న్యాయబద్ధమైన విషయాలున్నాయి, ప్రయోజనకరమైన విషయాలున్నాయి.
Paul could say all things are lawful for me.
అన్నిటియందు నాకు స్వాతంత్రం కలదని పౌలు చెప్పగలడు.
Because he had given up all sinful things.
పాప సంబంధమైన విషయాలన్నింటినీ ఆయన వదిలిపెట్టాడు.
An unbeliever can't say that.
ఒక అవిశ్వాసి ఆ విధంగా చెప్పలేడు.
Otherwise he'll get drunk and say it's lawful for me.
లేనట్లయితే ఒక త్రాగుబోతు కూడా ఇది నేను చేయదగిన పని అని చెప్పవచ్చు.
It is lawful for me to commit adultery.
నేను వ్యభిచారం చేయటం కూడా న్యాయబద్ధమైన పని అని చెప్తాడు.
It is not for an unbeliever.
ఇది ఒక అవిశ్వాసి కాదు.
Paul is saying for me.
ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నాకు.
I've given up sin.
నేను పాపాన్ని విడిచిపెట్టాను.
But now there are so many things which are lawful.
నాకు ఇప్పుడు అనేక విషయాల్లో స్వాతంత్రం కలదు.
When you took a look at it in a general way from the world standpoint.
లోకంలో ఉన్న ప్రమాణాల ప్రకారం సామాన్యంగా మనం చూసినట్లయితే
we say there are not just 2 levels but 3 levels.
ఇక్కడ 2 స్థాయిలు కాదు, 3 స్థాయిలు ఉన్నాయి.
First of all the unlawful things.
మొట్టమొదటిగా న్యాయబద్ధము కాని పనులు.
Below the straight line.
ఒక రేఖకు దిగు స్థానంలో ఉన్నది.
above the straight line,
ఆ రేఖకు పైన ఉండేవి కొన్ని,
is the things that are lawful.
అవి న్యాయబద్ధమైన పనులు.
Many things a Christian can do.
అనేకమైన వాటిని క్రైస్తవుడు చేయగలడు.
So let's first make these two divisions.
మొట్టమొదట మనం ఈ రెండు విభాగాలను చూద్దాం.
Draw a line between unlawful things and lawful things.
న్యాయబద్ధమైన విషయములు, న్యాయబద్ధము కాని విషయముల మధ్య ఒక గీత గీసినట్లయితే,
how do you draw it? According to your conscience.
మనం ఎలా గీస్తామంటే మన మనస్సాక్షిని బట్టి.
Today your conscience level is here.
ఈ రోజు నీ మనస్సాక్షి యొక్క స్థాయి ఈ విధంగా ఉంటుంది.
Draw a line there.
అక్కడ ఒక గీత గీయి.
If you grow in the Lord, that line will go a little higher.
నీవు ప్రభువులో ఎదుగుతూ ఉన్నట్లయితే నీ గీత కూడా పైకి ఎదుగుతూ ఉంటుంది.
Certain other things are also unlawful.
అప్పుడు నీవు చూస్తావు ఆ విషయాలు కూడా న్యాయబద్ధమైనవి కావు అని.
So spiritual growth, one thing is there are lawful, the unlawful things become more and more.
ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే న్యాయబద్ధము కాని విషయాలు ఎక్కువ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి.
మోర్ అండ్ మోర్ యూ బికమ్ సెన్సిటివ్ టు సిన్.
పాపమునకు ఇంకా ఇంకా ఎక్కువగా సున్నితంగా ఉంటావు.
ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ ఫీల్ అ రూడ్ వర్డ్ ఇస్ నాట్ సీరియస్.
ఉదాహరణకు ఒక వ్యక్తి కఠినమైన మాటలను అంత తీవ్రంగా తీసుకోడు.
వెరీ సీరియస్.
కానీ నిజానికి అది ఎంతో తీవ్రమైంది.
బట్ ఇట్ మే నాట్ హావ్ బీన్ సీరియస్ ఫర్ మీ 30 ఇయర్స్ అగో.
కానీ 30 సంవత్సరాల క్రితం నాకు అది అంత తీవ్రమైన విషయం కాకపోవచ్చు.
మై లైన్ హస్ గాన్ అప్ ఇన్ 30 ఇయర్స్.
కానీ 30 సంవత్సరాల్లో నా గీత పైకి వెళ్ళింది.
వాట్ అబౌట్ యూ?
నీ గురించి ఏమిటి?
సో దట్స్ ద ఫస్ట్ లైన్.
అది మొట్టమొదటి గీత.
నౌ ఇన్ దిస్ లాఫుల్ కేటగిరీ దట్స్ వన్ మోర్ లైన్.
ఇప్పుడు ఈ న్యాయబద్దమైన విషయాల్లోనే మరొక గీత ఉంది.
అండ్ దట్ ఈస్ ప్రాఫిటబుల్ అండ్ అన్ప్రాఫిటబుల్.
అదేమిటంటే లాభకరమైనవి, లాభకరము కానివి.
సో ఇఫ్ యూ వాంట్ బి ఎ స్పిరిచువల్ క్రిస్టియన్,
కాబట్టి నీవు ఆత్మీయ క్రైస్తవుడిగా అవ్వాలనుకుంటే,
ఐ మస్ట్ నాట్ సే ఎవ్రీథింగ్ ఇస్ లాఫుల్ ఐ కెన్ డూ.
న్యాయబద్దమైన విషయాలన్నీ కూడా నేను చేస్తాను అని చెప్పకూడదు.
ఆల్ ది 100 లాఫుల్ థింగ్స్ ఐ కెన్ డూ.
న్యాయబద్దంగా ఉన్న 100 విషయాలను కూడా నేను చేస్తాను అని అనకూడదు.
మేబీ ఓన్లీ 10 థింగ్స్ దట్ ఆర్ ప్రాఫిటబుల్.
బహుశా అందులో 10 విషయాలే లాభకరంగా ఉండి ఉండవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ యు గాట్ 24 అవర్స్ ఎ డే.
ఉదాహరణకు రోజులో నీకు 24 గంటలు ఉన్నట్లయితే,
దే మే బి 100 లాఫుల్ థింగ్స్ యూ కెన్ డూ దట్ డే.
ఆ రోజు 100 న్యాయబద్దమైన విషయాలు నువ్వు చేయవచ్చు.
బట్ అవుట్ ఆఫ్ దోస్ 100 లాఫుల్ థింగ్స్,
ఆ 100 న్యాయబద్దమైన విషయాల్లో
ఓన్లీ 10 మే బి ప్రాఫిటబుల్.
బహుశా 10 విషయాలే లాభకరంగా ఉండి ఉండవచ్చు.
ఇస్ ఇట్ లాఫుల్ టు రీడ్ ద న్యూస్ పేపర్?
దినపత్రికను చదవటం లాభకరమైన విషయమా?
షూర్. బట్ ఇఫ్ యూ డోంట్ నో ద బైబుల్ యూ బెటర్ స్పెండ్ లిటిల్ మోర్ టైమ్ ఇన్ ద బైబుల్.
తప్పకుండా లాభకరమైన విషయమే. కానీ నీకు బైబుల్ తెలియనట్లయితే నీవు బైబుల్ చదువుటలో ఇంకా ఎక్కువ సమయం గడపాలి.
న్యూస్ పేపర్,
ఆ దినపత్రికను చదువుట కంటే కూడా.
ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్ టు నో వాట్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ సేయింగ్.
రాజకీయ పార్టీలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవటం అంత ముఖ్యమైన విషయం కాదు.
నాట్ ఈవెన్ సో ఇంపార్టెంట్ టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్.
పశ్చిమాసియా దేశాల్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవటం కూడా అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. వాటికంటే కూడా ఎక్కువగా దేవుడు ఏం చెప్తున్నాడు అని తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
That's what I mean. You can spend your day doing lawful things or profitable things.
అది నేను చెప్తున్నాను. మీ దినమును న్యాయబద్దమైన విషయాలతో గడపవచ్చు లేక లాభకరమైన విషయాలతో గడపవచ్చు.
There may be some days where it's lawful to eat food, but may be profitable for you to fast that day.
కొన్ని రోజుల్లో ఆహారం తీసుకోవటం అది న్యాయబద్దమైన విషయంగా ఉండవచ్చు, కానీ ఆ రోజుల్లో ఉపవాసం ఉన్నట్లయితే అది లాభకరంగా ఉండవచ్చు.
Paul says here.
కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు.
There are so many things lawful for me.
అనేక విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు.
Drawn a clear line and got rid of all unlawful things.
నేను ఒక స్పష్టమైన గీతను గీసుకుని న్యాయబద్దం కాని విషయాలన్నింటినీ విడిచిపెట్టాను.
Now all the rest is lawful for me.
కాబట్టి ఇప్పుడు మిగిలినవన్నీ కూడా న్యాయబద్దమైన విషయాలే.
Not all of it is profitable.
కానీ అవన్నీ కూడా లాభకరమైనవి కాదు.
And I will not allow anything to master me.
మరియు దేని చేతను నేను జయించబడను.
This is for example food.
ఉదాహరణకు ఆహారం విషయంలో మనం తీసుకున్నట్లయితే,
ఫుడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మెనీ బిలీవర్స్.
అనేక మంది విశ్వాసులకు ఆహారం యజమాని.
Paul said, I will not let food master me.
పౌల్ చెప్తున్నాడు ఆహారం చేత నేను జయించబడను.
This is because one day God will get rid of the stomach and food.
ఎందుకంటే ఒకరోజు దేవుడు కడుపును భోజన పదార్థములను నాశనం చేయను.
I'm not going to live for something which is only for this short time on this earth.
ఏదో ఈ భూమి మీద తాత్కాలికంగా కొంతకాలం మాత్రమే ఉండే వాటి కోసం నేను జీవించను.
I need to eat food to live.
నేను బ్రతకటానికి ఆహారం తినాలి.
And if I get good food, I'll enjoy it.
నాకు మంచి ఆహారం దొరికితే నేను ఆస్వాదిస్తాను దాన్ని.
Paul was not the type of person who say, no, I won't eat ice cream.
లేదు నేను ఐస్ క్రీమ్ తిన్ను అని చెప్పే వ్యక్తి కాదు పౌలు.
But he wouldn't covet it.
కానీ దాన్ని ఆశించడు.
If he gets it, he'll take it.
ఒకవేళ అది లభిస్తే దాన్ని తీసుకుంటాడు.
If he doesn't get it, he's just as happy.
ఒకవేళ అది లభించకపోయినా కూడా అంతే సంతోషంగా ఉంటాడు.
ఈక్వల్లీ హ్యాపీ,
అదే సంతోషంతో ఉంటాడు.
బికాజ్ ఫుడ్ వాజ్ నాట్ హిస్ మాస్టర్,
ఎందుకంటే ఆహారం అతని యజమానుడు కాదు.
యు కెన్ నాట్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇఫ్ ఫుడ్ ఇస్ యువర్ మాస్టర్.
ఒకవేళ ఆహారమే నీ యజమాని అయితే నీవు ప్రభువుకు దాసునిగా ఉండలేవు.
ఇట్స్ ది సేమ్ వే సెక్షువల్ డిజైర్,
లైంగిక సంబంధమైన కోరికల విషయంలో కూడా ఇదే నియమం ఉంటుంది.
సెక్షువల్ డిజైర్ ఇస్ ప్లేస్డ్ బై గాడ్,
లైంగిక సంబంధమైన కోరికలను దేవుడే పెట్టాడు.
బట్ దేర్ ఇస్ ఎ రైట్ వే టు డు ఇట్ అండ్ ఎ రాంగ్ వే టు డు ఇట్.
అది సరి అయిన విధానంలో చేయవచ్చు లేక తప్పుడు విధానంలో కూడా చేయవచ్చు.
అండ్ పాల్ సేస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు లెట్ ఇమ్మొరాలిటీ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ.
మరియు పౌల్ చెప్తున్నాడు జారత్వం చేత నేను
జయించబడ్డాను. ఆ
తర్వాత 15వ వచనంలో కొన్ని అద్భుతమైన మాటలను పౌల్ చెప్తూ ఉన్నాడు.
యువర్ బాడీ ఇస్ ఎ మెంబర్ ఆఫ్ క్రైస్ట్,
మీ దేహములు క్రీస్తుకు అవయవములు.
వి ఆల్వేస్ నో దట్ ఆర్ స్పిరిట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్.
మనందరికీ తెలుసు మన ఆత్మ క్రీస్తులో భాగమని.
ఫిజికల్ బాడీ,
కానీ ఈ భౌతిక సంబంధమైన శరీరం కూడానా?
దీస్ హ్యాండ్స్ ఐస్ ద ఇయర్స్
కండల్
అండ్ దీస్ ప్యాషన్స్,
ఈ కళ్ళు చేతులు ఈ చెవులు ఈ శరీర ఇచ్చలు,
దీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్.
ఇది కూడా క్రీస్తు శరీరంలో భాగముల? అవును.
And shall I take a part of the body of Christ and give it to a harlot, he says?
నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయదునా?
No, he says.
కాదు అని ఆయన చెప్తున్నాడు.
The body is for the Lord.
ఈ దేహము ప్రభు నిమిత్తమే.
And when the body is for the Lord,
ఎప్పుడైతే ఈ దేహము ప్రభు నిమిత్తం ఉంటుందో,
last part of verse 13,
13వ వచనములోని చివరి భాగము,
the Lord will also be for the body.
అప్పుడు ప్రభు కూడా దేహము నిమిత్తమే ఉంటాడు.
It's a wonderful promise. I have claimed it many times in my life.
ఎంత అద్భుతమైన వాగ్దానం! నా జీవితంలో ఎన్నోసార్లు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకున్నాను.
I say, Lord, this body head to foot is not at all for me, it's only for you.
నేను చెప్పాను ప్రభుతో, ప్రభువా ఈ నా దేహము నడినెత్తి నుండి అరికాలు వరకు నీ కోసమే, నాది కాదు.
That's not because I'm in full time work. You are in a secular job, that's why God's called you, that's why you can say this body is for you, Lord.
నేనేదో పూర్తి కాలపు పనివాడినని ఆ విధంగా చెప్పట్లేదు. నీవు ఒక లౌకికమైన ఉద్యోగంలో ఉండవచ్చు, ఈ దేహము మీ కొరకే ప్రభు అని మీరు కూడా చెప్పవచ్చు.
సే టు ద లార్డ్,
ప్రభుతో చెప్పండి,
ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈస్ ఫర్ యూ,
ఈ దేహంలోని ప్రతి అవయవం కూడా మీ కొరకే ప్రభు.
అండ్ దెన్
అప్పుడు,
యూ ఆర్ ఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ,
మీరు నా దేహంలోని ప్రతి అవయవం కొరకు ఉంటారు.
మెనీ టైమ్స్ వెన్ ఐ హావ్ బీన్ సిక్ ఇన్ దిస్ బాడీ, ఐ హావ్ సెడ్ లార్డ్ దిస్ బాడీ ఈస్ యువర్స్, యూ మస్ట్ బీ ఫర్ మై బాడీ.
అనేక సార్లు ఈ దేహంలో జబ్బు పడినప్పుడు నేను ఈ విధంగా చెప్పాను, ప్రభువా ఈ దేహం మీ నిమిత్తం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ దేహం నిమిత్తం ఉండాలి, మరియు మీరు నా రోగములను స్వస్థపరచగలరు.
సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ హీలింగ్ మీ,
మరియు నా జీవితంలో అనేక సార్లు దేవుని యొక్క స్వస్థతను నేను అనుభవించాను.
లాట్ ఆఫ్ పీపుల్ ప్రే ఫర్ హీలింగ్,
అనేక మంది ప్రజలు స్వస్థత గురించి ప్రార్థన చేస్తుంటారు.
దే హావ్ నాట్ గివెన్ దేర్ బాడీ టు ద లార్డ్,
వారి యొక్క దేహములను వారు ప్రభు కోసం ఇవ్వలేదు.
ద ప్రామిస్ ఇస్, ఇఫ్ యువర్ బాడీ ఇస్ ఫర్ ద లార్డ్, ద లార్డ్ ఇస్ ఫర్ యువర్ బాడీ.
ఇక్కడున్న వాగ్దానం ఏమిటంటే, మీ దేహములు ప్రభువు నిమిత్తమైతే ప్రభువు మీ దేహముల నిమిత్తం ఉంటారు.
బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ బాడీ టు మేక్ మనీ,
మీ దేహమును కేవలం డబ్బు సంపాదించడానికే నీవు ఉపయోగిస్తున్నట్లయితే,
సారీ దట్ వర్స్ ఇస్ నాట్ ఫర్ యు,
క్షమించండి ఆ వచనం మీ గురించి కాదు.
యు బెటర్ గెట్ ఎ డాక్టర్ అండ్ స్పెండ్ సమ్ మనీ అండ్ గెట్ హీల్డ్,
మీరు ఒక వైద్యం దగ్గరికి వెళ్లి డబ్బు కట్టి స్వస్థత పొందవచ్చు.
బట్ ఇఫ్ యువర్ బాడీ ఇస్ ఫర్ ద లార్డ్, ద లార్డ్ ఇస్ ఫర్ యువర్ బాడీ.
కానీ మీ దేహము ప్రభు నిమిత్తమైతే ప్రభు మీ దేహం నిమిత్తం ఉంటాడు.
టెంపుల్ ద హోలీ స్పిరిట్,
కాబట్టి మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము.
రిచ్ మ్యాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ బిల్డింగ్, యూ కెన్ బి ప్రెటీ ష్యూర్ ద హోలీ స్పిరిట్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ టెంపుల్.
ఒక ధనవంతుడు తన భవనమును గురించి జాగ్రత్త వహించినట్లయితే పరిశుద్ధాత్ముడు తప్పకుండా తన ఆలయమును గురించి కూడా జాగ్రత్త వహిస్తాడు.
మేక్ ష్యూర్ యువర్ బాడీ ఈస్ ఫర్ ద హోలీ స్పిరిట్,
నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని రూఢిపరచుకో, అప్పుడు ఆయన దాని గురించి జాగ్రత్త వహిస్తాడు. నీవు నీ సొత్తు కాదు.
చాప్టర్ 7 ఈస్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్,
7వ అధ్యాయంలో వివాహం గురించి రాయబడింది.
ఇట్స్ గుడ్ హీ సేస్ టు బి సింగిల్,
ఒంటరిగా ఉండుట మంచిది అని ఆయన చెప్తున్నాడు ఇక్కడ.
బట్ హీ సేస్ నాట్ ఎవ్రీబడి కెన్ హావ్ దట్ కాలింగ్,
కానీ ప్రతి ఒక్కరికి ఆ పిలుపు ఉండదని కూడా ఆయన చెప్తున్నాడు.
దిస్ ఇస్ గాడ్స్ కాల్ మీ టు బి సింగిల్,
ఆయన చెప్తున్నాడు దేవుడు నన్ను ఒంటరిగా ఉండటానికి పిలిచాడు.
యూజ్ మై టైమ్ ఫర్ ద లార్డ్,
ఆ విధంగా నా సమయాన్ని ప్రభు కోసం నేను వినియోగించవచ్చు.
Distracted with a wife,
endukante bharya unnatlayite tana drushti vere vidhanga undavachchu.
But each person has his own calling,
kani prati okkaru kuda vari vari sontha pilupunu kaligi untaru.
Not everybody can be like me,
prati okkaru kuda naavale undaleru.
He says, I wish you were all like me, verse 7.
మీరందరూ నావలే ఉండవాలని నేను కోరుకుంటున్నాను. 7వ వచనము.
బట్ ఈచ్ మ్యాన్ ఇస్ కాల్డ్ ఇన్ హిస్ ఓన్ వే అండ్ హీ మస్ట్ స్టిక్ ఇన్ దట్.
ప్రతి ఒక్కరూ తమ సొంత పిలుపును కలిగి ఉంటారు, కాబట్టి వారు దానికి కట్టుబడి ఉండాలి.
Verse 17. As the Lord has assigned to each one, as God has called, walk like that.
17వ వచనము. ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించను, దేవుడు ప్రతి వాణ్ణి ఏ స్థితి ఎందు పిలిచను ఆ స్థితి ఎందే నడుచుకునవలను.
If God has called you to a single life, he'll give you grace for it.
దేవుడు నిన్ను ఒంటరిగా ఉండటానికి పిలిచినట్లయితే దానికి కావలసిన కృపను కూడా ఆయన అనుగ్రహిస్తాడు.
One proof of it will be that your mind will not always be on sex.
దానికి ఒక రుజువు ఏమిటంటే మీ మనసు ఎప్పుడూ లైంగిక సంబంధమైన విషయాల మీద ఉండదు.
If your mind is always on sex,
ఒకవేళ మీ మనసు ఎప్పుడూ కూడా లైంగిక సంబంధమైన విషయాల మీద ఉన్నట్లయితే,
Verse 9 it says then it's better you get married.
9వ వచనం ప్రకారం నీవు పెండ్లి చేసుకోవటం మంచిది.
Better to get married.
పెండ్లి చేసుకునేటే మేలు.
Some people think in verse chapter 7 that Paul is saying it's better to be single.
కొంతమంది 7వ అధ్యాయంలో చూసి పౌలు వలె ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు.
See verse 9, it is better to be married.
కానీ 9వ వచనం కూడా చూడండి, పెండ్లి చేసుకునేటే మేలు.
If God frees you from that desire, then it may be better to be single.
ఒకవేళ దేవుడు ఆ కోరికల నుండి నీకు విడుదల ఇచ్చినట్లయితే అప్పుడు నీ ఒంటరిగా ఉండటం మంచిది.
That is the test of whether God has called you to be single or married.
దేవుడు మిమ్మల్ని వివాహం చేసుకోమంటున్నాడా లేక ఒంటరిగా ఉండమంటున్నాడా అనే దానికి ఇదే పరీక్ష. లైంగిక సంబంధమైన కోరికలు బలంగా ఉండి నీవు జయించలేకపోయినట్లయితే, 99% మంది పురుషుల్లో ఈ విధంగానే ఉంటుంది.
Then it is God's will that they should get married.
అప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నట దేవుని చిత్తం. సరైన సమయంలో.
But there may be a 1% among believers whom God calls, or less than 1% who are called to a single life.
కానీ దేవుడు 1% కంటే తక్కువ మందిని ఒంటరిగా జీవించడానికి పిలుస్తాడు.
In chapter 8, Paul is speaking about the areas where we have different opinions.
మనము వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉండే విషయాల గురించి 8వ అధ్యాయంలో పౌలు చెప్తూ ఉన్నాడు.
See, those days, all the meat was first offered in the idol to the idol in the temple and then sold in the market.
ఆ రోజుల్లో మాంసం అంతా కూడా మొట్టమొదట గుడిలోని విగ్రహానికి అర్పించి ఆ తర్వాత బయట అమ్మేవారు.
Vegetables were not done like that, but meat was.
కూరగాయలు అయితే ఆ విధంగా చేయరు, కానీ మాంసం అయితే ఆ విధంగా చేసేవారు.
So, if a person had a problem with food offered to idols, he could have to be a vegetarian all his life.
కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించిన మాంసం విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వారి జీవితం అంతా కూడా శాకాహారిగా ఉండవలసి వస్తుంది.
Paul says.
పౌల్ చెప్తున్నాడు.
He says in verse 4, there's no such thing as an idol in the world.
4వ వచనంలో ఆయన చెప్తున్నాడు, లోకమందు విగ్రహము వట్టిది.
Paul says, what is an idol?
పౌల్ చెప్తున్నాడు, విగ్రహం అంటే ఏమిటి?
Man cuts down a tree.
మనిషి ఒక చెట్టును నరికివేసి,
shapes it like some animal or man, and says, this is your God.
ఏదో ఒక జంతువు రూపంలోనో మరొక రూపంలోనో చేసి ఇదే నీ దేవుడు అని చెప్తాడు.
Is that an idol?
అది ఒక విగ్రహమా?
And you put some meat in front of it?
మరియు మాంసమును దాని ఎదుట పెట్టినప్పుడు,
what happens to that meat?
ఆ మాంసమునకు ఏమవుతుంది? అదేమైనా చెడిపోతుందా?
I can eat it.
లేదు, దాన్ని నేను తినవచ్చు.
But he says,
కానీ ఆయన చెప్తున్నాడు,
verse 7,
7వ వచనము,
all men don't have this knowledge.
అందరి యందు ఈ జ్ఞానము లేదు.
Some, you know, these people have been from their unconverted.
మీకు తెలుసు, ఇందులో కొంతమంది ప్రజలు వారు మారు మనసు పొందక మునుపు,
they thought this is a real idol.
ఇవే నిజమైన విగ్రహాలని వారు అనుకుంటారు.
Their God is really sacrificed to idols.
అది నిజంగా విగ్రహాలకు అర్పించబడిందని వారు అనుకుంటారు. వారు క్రైస్తవులుగా మారిన తర్వాత మేము ఏ విధంగా తినగలమని వారు చెప్తారు.
Don't let your liberty, verse 9, stumble other people.
కాబట్టి మీకు కలిగి ఉన్న స్వాతంత్ర్యం చేత బలహీనులకు అభ్యంతరం కలుగజేయవద్దు. 9వ వచనం.
So if you go and sit in an idol's temple eating, it will disturb others. Verse 10.
కాబట్టి నీవు విగ్రహాలయ మందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకటి చూచిన ఎడ్ల అతడు అభ్యంతర పడతాడు. 10వ వచనం.
So he says, if food causes my brother to stumble, then I'm not going to eat meat.
కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడ్ల నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకుండా నేను అన్నిటికీ మాంసము తిన్ను.
And then in chapter 9, he talks about his right to be supported by people.
తర్వాత 9వ అధ్యాయంలో ప్రజల చేత తన అవసరములు తీర్చబడే హక్కు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
He says, don't I have the right in Barnabas verse 6 to stop working and be supported by you?
మేము పని చేయట మానుకొని మీ చేత మా అవసరములు తీర్చబట్టకు నాకు మరియు బర్నబాకు అధికారం లేదా? 6వ వచనం. ఇతర అపొస్తలుల వలె.
He says, doesn't a soldier get paid? Verse 7.
ఒక సైనికునికి జీతం రాదా? 7వ వచనము.
Farmer plants a vineyard, can't he eat the fruit of it?
ద్రాక్ష తోట వేసిన వ్యవసాయకుడు దాని ఫలము
తినడా?
ఒకవేళ అతడు ఒక ఆవును మేపుకున్నట్లయితే దాని పాలన అతడు తీసుకోకూడదా?
సో వాట్ అబౌట్ ఈవెన్ గాడ్ సేడ్ డోంట్ మజిల్ ది ఆక్స్ దట్స్ థ్రెషింగ్ వర్స్ 9.
దేవుడు కూడా చెప్తున్నాడు కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని 9వ వచనం.
అండ్ ఇఫ్ వి సో స్పిరిచువల్ థింగ్స్ టు యూ వర్స్ 11 ఇస్ ఇట్ ఎనీథింగ్ రాంగ్ ఇఫ్ వి రిసీవ్ సమ్ మనీ ఫ్రమ్ యూ?
మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునేట గొప్ప కార్యమా? 11వ వచనం.
ఆల్ ది అదర్ అపోస్టిల్స్ డు ఇట్ కాంట్ వి డు ఇట్ వర్స్ 12?
వేరే అపోస్తులందరూ చేస్తూ ఉండగా మేము మీ యొద్ద విధంగా చేయలేమా? 12వ వచనం.
బట్ వి డిడ్ నాట్ యూజ్ దిస్ రైట్.
కానీ ఈ అధికారమును మేము వినియోగించుకోలేదు.
This is even in the temple. People who offer the sacrifices eat part of it.
ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనం చేయుచున్నారు.
He uses all these examples and says the Lord has said those who preach the gospel, verse 17, can live from the gospel.
ఆయన వీటన్నింటిని కూడా ఉదాహరణలుగా చూపించి 15వ వచనంలో ప్రభు చెప్తున్నాడు సువార్త ప్రకటించువారు సువార్త వలనే జీవించారు. కానీ 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు వీటిలో దేన్నైనా నేను వినియోగించుకోలేదు.
I have a right to it, but I have not used it.
నాకు అధికారం అయితే ఉంది గాని దాన్ని నేను వినియోగించుకోలేదు.
And I am not writing now that you should do it for me.
మీరు నా కోసం చేయాలని కూడా నేను ఇప్పుడు మీకు రాయటం లేదు.
He says, I would rather die than lose my boast that I am supporting myself.
నన్ను నేను పోషించుకుంటున్నాను అనే నా అతిశయమును ఎవడైనను నిరర్ధకం చేయటం కంటే నాకు మరణమే మేలు. శరీరానుసారమైన అతిశయం ఉంది, ఆత్మానుసారమైన అతిశయం ఉంది. శరీరానుసారమైన అతిశయం ఏమిటంటే నేను ఎంత గొప్పవాడినో చూడండి అని చెప్పటం.
Spiritual boasting is I stand for the principles of God's word and I will not violate it.
ఆత్మానుసారమైన అతిశయం ఏమిటంటే నేను దేవుని యొక్క వాక్యంలోని నియమాల ప్రకారం నేను దేన్ని తప్పిపోకుండా నిలబడ్డాను.
I want to be different from these money loving preachers.
మరియు ఈ ధనాన్ని ప్రేమించే ఈ బోధకుల కంటే నేను ఎంతో వ్యత్యాసంగా ఉన్నాను.
How many people in India can have Paul's testimony today?
ఈనాడు భారతదేశంలో ఎంతమంది బోధకులు ఈ పౌలు యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉండగలరు?
Very few. And he says, if I preach the gospel, I can't boast about it.
మరియు ఆయన చెప్తున్నాడు నేను సువార్తను ప్రకటించుతున్నాను నాకు అతిశయ కారణం లేదు.
But verse 18, I want to make the gospel without charge.
ఎందుకంటే నేను సువార్తను ఉచితంగా ప్రకటిస్తాను.
I have a right to take money, but I won't take it.
డబ్బును తీసుకునే అధికారం నాకుంది కానీ నేను దాన్ని తీసుకోను. అందుకే నేను అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. 19వ వచనం. బానిసగా.
Do you know that a slave is different from a servant?
మీకు తెలుసా బానిస దాసునికి వేరుగా ఉంటాడని?
Servant gets a salary.
దాసునికి జీతం వస్తుంది.
A slave gets nothing.
కానీ ఒక బానిసకు ఏమీ రాదు.
He says, I'm a slave.
నేను ఒక బానిసను అని ఆయన చెప్తున్నాడు.
I'm here to bring others to Christ.
వేరే వారిని క్రీస్తు యొద్దకు తీసుకొని రావడానికి నేను ఉన్నాను.
22, by all means save people.
22వ వచనం. ఏ విధంగానైనను నేను ప్రజలను రక్షించాలని అనుకుంటున్నాను.
And everything I do, verse 23, for the sake of the gospel.
మరియు నేను చేసే సమస్తము కూడా సువార్త కొరకే చేస్తున్నాను. 23వ వచనం.
How can the gospel go?
సువార్తను ఏ విధంగా ప్రకటించాలి, ఆ పట్టణానికి సువార్త ఏ విధంగా పోతుంది అని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు.
Pure, in purity.
పవిత్రముగా, పవిత్రతతో.
This is the thing is, lot of people don't see this seriously.
ఆయన చెప్తున్నాడు విషయం ఏమిటంటే దీని యొక్క తీవ్రతను అనేక మంది చూడలేకపోతున్నారు.
He says verse 24 onwards, think of these athletes who compete for a race.
24వ వచనంలో ఆయన చెప్తున్నాడు పందెప్రంగమందు పరిగెత్తు వారిని గురించి ఆలోచించండి.
They don't say, give me, I have a right to eat ice cream, I have a right to eat this.
నాకు ఐస్ క్రీమ్ తినడానికి అధికారం ఉంది, నేను అది కూడా తినొచ్చు అని వాళ్ళు చెప్పరు. బహుమానమును పొందడానికి వారు అన్ని హక్కులను కూడా విడిచిపెడతారు. నేను కూడా ఆ విధంగానే పరిగెత్తుతున్నాను. నేను ఎన్నో విషయాలు చేయడానికి నాకు అధికారం ఉంది. వేరే వారి చేత పోషించబడటకు మాకు అధికారం ఉంది.
రన్నర్ హస్ గాట్ ఎ రైట్ టు ఈట్ ఐస్ క్రీమ్ అండ్ బిర్యానీ ఎవ్రీడే.
పరుగు పందెంలో పరిగెత్తేవానికి ప్రతిరోజు కూడా బిర్యానీ తినడానికి, ఐస్ క్రీమ్ తినడానికి అధికారం ఉంది.
We won't win the prize on the final day then.
అలా అయితే చివరి దినమున బహుమానం రాదు.
No sin in eating an ice cream.
ఐస్ క్రీమ్ తినడం పాపమేమీ కాదు.
Paul says, I won't do it.
పౌల్ చెప్తున్నాడు నేను చేయను.
I will not take advantage of my rights.
నా అధికారాన్ని నేను వినియోగించుకోను.
I put my body in subjection.
నా శరీరమును నేను లోపరుచుకొనుచున్నాను.
My body may desire many things.
నా శరీరము అనేక విషయాలను కోరుకోవచ్చు.
Verse 27. When I tell my body, you listen to me.
27వ వచనము. కానీ నా శరీరమునకు నేను చెప్తాను నీవు నా మాట వినాలి.
There are many things I am willing to give up.
అనేక విషయాలు నేను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాను.
ఐ టేక్ మనీ ఫ్రమ్ యూ ఫర్ మై ప్రీచింగ్, మేబీ ఐ కెన్ లివ్ ఇట్ ఏ మోర్ కంఫర్టబుల్ వే.
నేను మీకు బోధించినందుకు మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవచ్చు, దాని ద్వారా నేను ఇంకా సుఖంగా బ్రతకవచ్చు.
ఐ వోంట్ టేక్ ఇట్.
కానీ నేను తీసుకోను.
ఐ డినై మై సెల్ఫ్, లివ్ మోర్ సింప్లీ.
నేను ఇంకా సామాన్యంగా జీవించట కొరకు నన్ను నేను తృణీకరించుకుంటున్నాను.
ఐ కెన్ బి అన్ ఎగ్జాంపుల్.
ఆ విధంగా నేను ఇతరులకు మాదిరిగా ఉండలాగన.
డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ మనీ లవింగ్ ప్రీచర్స్.
డబ్బును ప్రేమించే ఇతర బోధకులందరికంటే కూడా నేను ఎంతో వ్యత్యాసంగా ఉంటాను.
దాట్స్ వాట్ మేక్స్ ద మనీ లవింగ్ ప్రీచర్స్ మ్యాడ్ అట్ పాల్.
ఇదే ఈ డబ్బును ప్రేమించే బోధకులు పౌలుకు విరోధులుగా అయ్యేటట్లు చేసింది. అదే విషయాన్ని ఈనాడు నేను చెప్తున్నా కూడా నాకు కూడా అదే విధంగా విరోధులుగా అయ్యారు వాళ్ళు.
బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్.
కానీ దానివల్ల నష్టమేమి లేదు.
వి వాంట్ టు బి ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా.
భారతదేశంలో మేము ఒక మాదిరిగా ఉండాలనుకున్నాం.
వి డోంట్ క్రిటిసైజ్ అదర్స్.
వేరే వారిని మేము నిందించము.
వి ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ అదర్స్.
వేరే వారిని తీర్పు తీర్చడానికి మేము ఇక్కడ లేము.
దిస్ ఇస్ వాట్ గాడ్ హస్ కాల్డ్ అస్ టు.
నిజానికి దీనికోసం దేవుడు మమ్మల్ని పిలిచాడు.
వి వాంట్ టు రన్ టు విన్ ద ప్రైజ్ టు గ్లోరిఫై గాడ్.
మనము బహుమానం పొంది దేవుణ్ణి మహింపరచినట్లుగా మనం పరుగు పందెంలో ఉన్నాం.
లైక్ ఇట్ సేస్ ఇన్ వర్స్ 24 టు 27.
ఇక్కడ 24 నుండి 27 వచనాల్లో చెప్పబడినట్లుగా,
ఈవెన్ ఇఫ్ యు హావ్ టు డినై మెనీ బాడీలీ కంఫర్ట్స్ ఫర్ ourselves,
మనము శరీర సంబంధమైన అనేక సౌఖ్యాలను వదులుకోవాల్సి వచ్చినా కూడా,
వి వాంట్ టు గ్లోరిఫై గాడ్.
మనము దేవుణ్ణి మహింపరచాలి.
మే గాడ్ హెల్ప్ us.
దేవుడు మనకు సహాయం చేయను గాక.
చాప్టర్ 10, పాల్ గివ్స్ అ వార్నింగ్ టు క్రిస్టియన్స్.
10వ అధ్యాయంలో పౌలు క్రైస్తవులకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు.
He says in this in connection with 9:27 where he says I can preach to others and be disqualified myself.
9వ అధ్యాయం 27వ వచనాన్ని ఆధారం చేసుకుని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టునైపోతానేమో.
That's what happened to the Israelites.
ఇశ్రాయేలీల విషయంలో అదే జరిగింది.
Remember they came out of Egypt.
వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారన్న విషయం గుర్తుంచుకోండి.
Redeemed by the blood of the lamb.
వారు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు.
Baptized into Moses.
మోషేను బట్టి బాప్తిజం పొందారు.
Two baptisms.
రెండు బాప్తిస్మములు.
In the cloud, in the sea.
మేఘములోను సముద్రములోను.
Cloud coming from heaven is a baptism, picture of baptism of the Holy Spirit.
పరలోకము నుండి మేఘం వచ్చుట అంటే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందటానికి గుర్తు.
Going through the Red Sea is a picture of water baptism.
ఎర్ర సముద్రంలో నుండి పోవుట నీటి బాప్తిజమునకు సాదృశ్యము.
The lamb of course is a picture of Christ.
గొర్రెపిల్ల అంటే క్రీస్తుకు సాదృశ్యం.
They ate the same spiritual food, which means the picture of the word of God.
ఒకే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. అది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము.
The manna was a picture of God's word.
మన్న దేవుని వాక్యానికి సాదృశ్యం.
They all drank from the rock, which is a picture of drinking of the Holy Spirit.
వారందరూ బండలోనిది త్రాగారు. ఆ బండ పరిశుద్ధాత్మకు సాదృశ్యము.
And that rock split was a picture of Christ crucified.
ఆ బండను కొట్టుట అంటే క్రీస్తు సిలువేయబడటకు సాదృశ్యము.
And he says people who took part in all this,
మరియు వీటన్నింటిలో కూడా పాలు పొందిన ప్రజలు,
God was not happy with them.
దేవుడు వారిని బట్టి సంతోషంగా లేడు.
Do you believe that a person can experience all this and God is not happy with him?
ఒక వ్యక్తి వీటన్నింటిని అనుభవించినా కూడా దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషంగా ఉండడన్న విషయాన్ని మీరు నమ్ముతారా?
Baptized in the Holy Spirit and God is not happy with him?
పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందినా కూడా ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషంగా లేడా?
That's what he's saying here.
అదే ఆయన ఇక్కడ చెప్తున్నాడు.
In fact, God filled them all in the wilderness.
నిజానికి దేవుడు వారందరిని అరణ్యంలో సంహరించాడు.
He said, oh, that's for those people.
నువ్వు చెప్పొచ్చు అవన్నీ ఆ ప్రజల కోసమని.
నో, హీ సెడ్, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ వర్స్ 6 ఫర్ us.
లేదు, ఈ దృష్టాంతం మన కొరకు రాయబడి ఉన్నది 6వ వచనం.
అండ్ హీ ఇస్ టెల్లింగ్ క్రిస్టియన్స్ డోంట్ బి ఐడోలటర్.
మరియు ఆయన క్రైస్తవులకే చెప్తున్నాడు, విగ్రహారాధకులై ఉండకుడి.
డోంట్ వర్షిప్ మనీ.
డబ్బును ఆరాధించవద్దు.
డోంట్ వర్షిప్ కంఫర్ట్.
సుఖాన్ని ఆరాధించవద్దు.
Don't worship your bodily desire.
మీ శరీర సంబంధమైన కోరికలను ఆరాధించవద్దు.
All idolatry.
ఇవన్నీ కూడా విగ్రహారాధనే.
That's doing what those people did.
వారు చేసింది ఇదే.
They worship the golden calf, you worship another type of gold.
వారు బంగారు దూడను ఆరాధించారు, మీరు వేరొక బంగారాన్ని ఆరాధిస్తూ ఉంటారు.
Oh, you worship your body.
లేక నీ శరీరాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు.
What's the difference?
తేడా ఏంటి?
And don't be immoral, verse 8.
మరియు వ్యభిచరించవద్దు 8వ వచనం.
Don't play the fool in the sexual area.
లైంగిక సంబంధమైన విషయాల్లో బుద్ధిహీనంగా ఉండవద్దు.
And don't grumble and complain, verse 10.
మరియు సణగవద్దు, ఫిర్యాదు చేయవద్దు 10వ వచనం.
There are three things he mentions.
మూడు విషయాలు ఆయన ప్రస్తావించాడు.
Don't make something an idol in your life.
నీ జీవితంలో దేన్ని కూడా విగ్రహముగా చేసుకోనవద్దు.
Very careful in the sexual area.
లైంగిక సంబంధమైన విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
And don't grumble and complain.
మరియు సనగవద్దు, ఫిర్యాదు చేయవద్దు.
That is also an example.
అది కూడా ఒక ఉదాహరణగా ఉంది.
And if you think you won't fall,
మరియు మీరు పడిపోమని మీరు తలంచినట్లయితే,
be careful, verse 12, because the one who thinks he stands is the one who's going to fall first.
తాను నిలుచుతున్నానని తలంచుకుని వాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను. 12వచనం.
Don't ever say the temptation is too much.
మరియు శోధన నేను సహించలేనంతగా ఉందని చెప్పొద్దు ఎప్పుడు.
Because God never allows us to be tempted, verse 13, beyond our ability.
ఎందుకంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినేయుడు. 13వచనం.
That's like the principal of a school telling all the students.
అది ఎలా ఉంటుందంటే ఒక పాఠశాల యొక్క ప్రిన్సిపల్ అందరి విద్యార్థులకు ఈ విధంగా చెప్తాడు.
That none of you will get a question paper above the level of your class.
మీలో ఎవరికీ కూడా మీ తరగతి కంటే ఎక్కువ స్థాయిలో ఉండే ప్రశ్నపత్రము ఇవ్వబడదు. పరీక్ష అంటే భయపడిన అవసరం లేదు. మీరు రెండో తరగతి అయితే కేవలం రెండో తరగతి సంబంధించిన ప్రశ్నపత్రమే వస్తుంది. మీరు ఐదో తరగతి అయితే కేవలం ఐదో తరగతికి సంబంధించిన ప్రశ్నపత్రమే వస్తుంది.
Principal even to say that because even little children know that.
అది ప్రిన్సిపల్ చెప్పన అవసరం కూడా లేదు ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది.
But many believers don't know it.
కానీ అనేక మంది విశ్వాసులకు తెలియదు అది.
God is more faithful than those teachers.
ఆ అధ్యాపకుల కంటే దేవుడు ఎంతో నమ్మదగిన వాడు.
He knows what class you are in spiritually.
మీరు ఆత్మీయంగా ఏ తరగతిలో ఉన్నారో ఆయనకు తెలుసు.
God will give you a test or examination paper beyond that class.
ఆ తరగతి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రశ్న పత్రాన్ని లేక శోధనను దేవుడు ఏ విధంగా ఇస్తాడు?
Impossible. There's something more here.
అసాధ్యము. దానికంటే కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ.
God does for us what teachers cannot do.
అధ్యాపకులు ఏదైతే చేయలేరో దాన్ని దేవుడు చేస్తున్నాడు ఇక్కడ.
If a teacher helps you in the examination, that is wrong. It is unjust and unrighteous.
ఒకవేళ ఒక అధ్యాపకుడు మీకు పరీక్షలో సహాయం చేసినట్లయితే అది తప్పు, అన్యాయము, అవినీతి.
But in God's examination,
కానీ దేవుని పరీక్షలో,
He is permitted to sit with us and help us to pass the examination.
ఆయన మనతో కూడా కూర్చొని మనము పరీక్ష ఉత్తీర్ణులగునట్లుగా సహాయం చేయటకు అనుమతించబడింది.
What a wonderful way this is to do an examination.
పరీక్ష రాయడానికి ఎంత అద్భుతమైన మార్గం ఇది.
Teacher sits with me and helps me to write all the correct answers.
ఒక అధ్యాపకుడు నాతో కూర్చొని నేను అన్ని సరి అయిన సమాధానాలు రాయడానికి సహాయం చేస్తున్నాడు.
Every trial in life which God allows to come my way.
నా మార్గములో దేవుడు అనుమతించే ప్రతి పరీక్షలో కూడా,
it is like me sitting in an examination table.
అదెలా ఉంటుందంటే పరీక్ష రాయడానికి నేను బల్ల మీద కూర్చొని ఉంటాను.
But I have God sitting next to me.
కానీ దేవుడు నా పక్కన కూర్చొని ఉంటాడు.
And he says, now do this.
ఆయన చెప్తాడు, నీవు ఇప్పుడు చేయి.
This is the answer for this. This is the way to do this.
దానికి జవాబు ఇది. దాన్ని ఈ విధంగా చేయాలి.
Forgive that person.
ఆ వ్యక్తిని క్షమించు.
Love him.
అతన్ని ప్రేమించు.
Be kind. By control your tongue now.
కనికరం చూపించు. నీ నాలుకను నువ్వు ఇప్పుడు అదుపులో ఉంచుకోవాలి. దాన్ని నేను ఏ విధంగా చేస్తాను?
ఐ గెట్ 100%.
నాకు నూటికి 100 మార్కులు వస్తాయి.
గాడ్ ఇస్ విత్ us విత్ ద హోలీ స్పిరిట్.
దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఉంటాడు.
దెన్ హీ స్పీక్స్ అబౌట్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్.
ఆ తర్వాత ఆయన రొట్టె విరచుట గురించి చెప్తూ ఉన్నాడు.
హీ సేస్ వెన్ యు బ్రేక్ బ్రెడ్,
మీరు రొట్టె విరుస్తున్నప్పుడు,
రిమెంబర్ ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ వన్ బాడీ. వర్స్
మీరందరూ ఒక శరీరమై ఉన్నారని గుర్తుంచుకోండి. 17వచనము.
వర్స్ 17 హీ సేస్ దేర్ఫోర్ యూ మస్ట్ రికగ్నైజ్ దట్ వెన్ యూ బ్రేక్ బ్రెడ్.
కాబట్టి మనము రొట్టె విరిచేటప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలి. 17వచనము.
ఇన్ చాప్టర్ 11
11వ అధ్యాయంలో
హీ స్పీక్స్ అబౌట్ టూ థింగ్స్ ఇన్ ద చర్చ్.
సంఘములోని రెండు విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
వన్, దట్ ఎ వుమన్ షుడ్ కవర్ హర్ హెడ్.
ఒకటేమో స్త్రీ తన తల మీద ముసుగు వేసుకున్నట్టు గురించి.
వర్స్ 1 ఆన్వర్డ్స్ అప్ టు వర్స్ 17 16,
ఒకటి నుండి 16వ వచనం వరకు.
That why should a woman cover her head?
స్త్రీ తన తల మీద ఎందుకు ముసుగు వేసుకోవాలి?
Because of two reasons.
రెండు కారణాలను బట్టి.
Says the woman is the woman has to cover her head because she is, verse 7, the glory of man.
స్త్రీ తన తల మీద ఎందుకు ముసుగు వేసుకోవాలంటే స్త్రీ పురుషునికి మహిమ అయి ఉన్నది. 7వచనం.
So I ask you, do you think the glory of man should be covered in the church?
కాబట్టి నేను అడుగుతున్నాను, మనిషిని యొక్క మహిమ సంఘంలో ముసుగు వేయబడి ఉండాలా?
You all say definitely.
Tappakunda ani meerandaru cheptaru.
So woman is the glory of man, that's why she should have her head covered.
Stree purushuni mahimai undi kabatti ama tana talaku muskeeskovali.
Second reason,
rendava kaaranam emitante,
a woman's hair, long hair, verse 15, is her own glory.
Stree yokka padavaina ventrukalu ama yokka santa mahimaga untayi.
Should a woman's glory be covered in the church?
స్త్రీ యొక్క మహిమ సంఘంలో దాచిపెట్టబడాలా?
Her long hair is her glory.
ఆమె పొడవైన వెంట్రుకలే ఆమె మహిమ.
So that's why she should cover her head.
అందుకే ఆమె తన తల మీద ముసుగు వేసుకోవాలి.
And another reason, it says here, the man is the head of the woman, verse 3.
ఇంకొక కారణం ఏమిటంటే ఇక్కడ చెప్పబడింది, పురుషుడు స్త్రీకి శిరస్సు అయ్యున్నాడు, 3వ వచనము.
And Christ is the head of man.
క్రీస్తు పురుషునికి శిరస్సు అయ్యున్నాడు.
Verse 3. Should Christ be covered in the church?
3వ వచనము. క్రీస్తు సంఘంలో దాచిపెట్టబడి ఉండాలా?
Oh no.
లేదు.
So man should not cover his head.
కాబట్టి పురుషుడు తన తల మీద ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు.
His head is a picture of Christ.
ఎందుకంటే తన తల క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది.
Should man be covered in the church?
పురుషుడు సంఘంలో దాచిపెట్టబడి ఉండాలా?
A man.
ఒక పురుషుడు.
Should he be covered?
పురుషుడు ముసుగు వేయబడాలా?
Yes, he should be covered.
అవును, అతడు ముసుగు వేయబడాలి.
Therefore, since it says in verse 3, woman's head is man, a woman's head should be covered.
కాబట్టి స్త్రీ యొక్క శిరస్సు పురుషుడు కాబట్టి స్త్రీ యొక్క తల మీద ముసుగు వేసుకోవాలి.
You need to understand this.
దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది.
Think of a woman's head.
ఒక స్త్రీ యొక్క తలను గురించి ఆలోచించండి.
It says in verse 3, that's the man.
ఇక్కడ 3వ వచనంలో చెప్పబడింది అదే పురుషుడు.
Since man's glory should be covered, the woman's head should be covered.
పురుషుని యొక్క మహిమ దాచిపెట్టబడాలి కాబట్టి స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి.
But it says in verse 3, a man's head is Christ.
కానీ ఇక్కడ 3వ వచనంలో చెప్పబడింది పురుషుని యొక్క శిరస్సు క్రీస్తే.
Christ's glory should not be covered.
క్రీస్తు యొక్క మహిమ దాచిపెట్టబడకూడదు.
That's why a man doesn't cover his head in the church.
అందుకే పురుషుడు తన తల మీద ముసుగు వేసుకోడు సంఘంలో.
Perhaps this is the first time in your life you are understanding the reason why a man doesn't cover his head.
పురుషుడు తన తల మీద ఎందుకు ముసుగు వేసుకోడో నీవు మొట్టమొదటిసారి దీన్ని అర్థం చేసుకుంటున్నావు కాబట్టి.
If you understand this, every woman will gladly cover her head.
దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ప్రతి స్త్రీ కూడా ఎంతో సంతోషంగా తన తల మీద ముసుగు వేసుకుంటుంది.
The trouble with most Christians is they haven't read the Bible.
అనేక మంది క్రైస్తవులతో ఉన్న సమస్య ఏమిటంటే వారి బైబిల్ ను వారు చదవరు.
Then he speaks about the Lord's table.
ఆ తర్వాత ఆయన ప్రభు యొక్క బల్ల గురించి చెప్తూ ఉన్నాడు.
Make sure you take part worthily.
ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో పాలు పంచుకున్నట్లు చూసుకునండి.
Don't come to the Lord's table without a clear conscience with God and man.
దేవుని ఎడల మనుషుల ఎడల నిర్మలమైన మనస్సాక్షి లేకుండా బలలో పాలు పొందవద్దు.
There's a beautiful verse in verse 31.
31వ వచనంలో ఎంతో అద్భుతమైన మాటలున్నాయి.
That if we judge ourselves rightly, we'll never be judged.
మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల మనము తీర్పు తీర్చబడము.
What a wonderful word.
ఎంత అద్భుతమైన వచనం ఇది.
If you don't want to be judged in the final day,
అంత్య దినమున మీరు తీర్పు తీర్చబడకుండా ఉండాలంటే,
2 bits of advice.
2 చిన్న సలహాలు.
Don't judge others.
ఇతరులను తీర్పు తీర్చవద్దు.
Be merciful to them.
వారి మీద కనికరం చూపించండి.
God will be merciful to you.
అప్పుడు దేవుడు మీ మీద కూడా కనికరం చూపిస్తాడు.
రెండవది, judge yourself correctly.
నిన్ను సరిగా తీర్పు తీర్చుకో. అంతే.
Only 2 things.
కేవలం 2 విషయాలే.
You will not be judged in the final day.
అప్పుడు అంత్య దినమందు నీవు తీర్పు పొందవు.
I don't know about you, but I have already decided.
మీ గురించి నాకు తెలియదు, కానీ నేను ఇప్పటికే తీర్మానం చేసుకున్నాను.
I am not going to judge others. I am going to be merciful to all of them.
నేను ఇతరులను తీర్పు తీర్చను, వారందరి మీద కూడా నేను కనికరం చూపిస్తాను.
Absolutely convinced God will be merciful to me.
మరియు నేను ఎంతో స్పష్టంగా ఒప్పుదల కలిగి ఉన్నాను దేవుడు నా ఎడల కనికరం చూపిస్తాడని. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ విషయాన్ని, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు.
I'm going to be tremendously merciful to all those who harm me.
నాకు హాని చేసిన వారందరి ఎడల కూడా నేను ఎంతో కనికరం చూపిస్తాను.
God will be tremendously merciful to me in the final day.
అప్పుడు అంత్య దినమందు దేవుడు నా ఎడల కూడా ఎంతో కనికరం చూపిస్తాడని నాకు తెలుస్తుంది.
I'm going to judge myself very strictly.
రెండవదిగా, నన్ను నేనే ఎంతో కఠినంగా తీర్పు తీర్చుకుంటాను.
And therefore verse 31, I will not be judged at all in the final day.
కాబట్టి అంత్య దినమందు నేను తీర్పు పొందను. 31వ వచనము.
You will be surprised when you see me standing at the judgment seat of Christ.
నీవు క్రీస్తు సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు నీవు ఆశ్చర్యపోతావు.
The Lord saying, I've got nothing to judge you in.
అప్పుడు ప్రభు చెప్తాడు, నిన్ను తీర్పు తీర్చడానికి నా యొద్ద ఏమీ లేదు.
And you'll wonder, how is that?
అది ఎలా జరుగుతుందని నీవు ఆశ్చర్యపోతావు.
Did Brother Zach live such a perfect life?
సహోదరుడు జాక్ గారు అంత పరిపూర్ణమైన జీవితాన్ని జీవించారా?
No, he judged himself every day.
అనుదినము కూడా తన్ను తానే తీర్పు తీర్చుకున్నాడు.
Merciful to all other human beings.
మరియు మనుషులందరి ఏళ్ళ కూడా నేను కనికరం కలిగి ఉన్నాను.
You can have that too.
నీవు కూడా దాన్ని కలిగి ఉండవచ్చు.
Chapter 12 speaks about the gifts of the Holy Spirit.
12వ అధ్యాయము పరిశుద్ధాత్మ యొక్క వరములను గురించి వివరించబడింది.
And he compares it in verse 14, 15 onwards to the parts of the human body.
మానవుని యొక్క శరీరంలోని అవయవములతో అది పోల్చి చెప్పబడింది 14వ వచనం నుండి.
లైక్ ద ఫుట్ వర్స్ 15, ఆర్ ద ఇయర్ అండ్ ది ఐ వర్స్ 16.
పాదముతో 15వ వచనము, కన్ను చెవితో 16వ వచనము.
సో ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ లైక్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ.
కాబట్టి ఆత్మవరాలు శరీరంలోని వేర్వేరు అవయవాల వలె ఉంటాయి.
ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్
ఆత్మ ఫలము
లైక్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ
శరీరం యొక్క జీవం వలె ఉంటుంది.
There must be equal life in all parts of the body.
Akkada shariramloni prati avayavamlo kuda samanamaina jeevam kaligi untundi.
Like the blood flows to all parts of the body, the blood of Christ is needed in all parts of the church.
Shariramloni prati avayavamlo kuda e vidhanga aithe raktam pravahistu untundo Kristu shariramloni prati avayavamu kuda Kristu raktam avasaram.
In ministry all parts are not the same.
Kani paricharyalo అన్ని అవయవాలు సమానం కాదు.
వన్ డస్ ఎ జాబ్ ఆఫ్ ఎ హ్యాండ్, అనదర్ డస్ ఎ జాబ్ ఆఫ్ ఎ ఇయర్.
ఒకటేమో చెయ్యి పని చేస్తుంది, ఒకటేమో చెవి పని చేస్తుంది.
విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్? ఐ కెన్ ఆస్క్ యూ దట్ బై సేయింగ్ విచ్ పార్ట్ వుడ్ యూ లైక్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ బాడీ.
ఏది ఎక్కువ ప్రాముఖ్యమైనది నేను అడుగుతాను, మీ శరీరంలో నుండి ఏది మీరు తీసివేయాలనుకుంటున్నారు?
యూ డోంట్ ఈవెన్ వాంట్ టు కట్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ యువర్ లిటిల్ ఫింగర్.
మీ వేలులోని చిన్న భాగమును కూడా మీరు తీసివేసుకోవాలనుకోరు.
విచ్ పార్ట్ ఈస్ అన్ఇంపార్టెంట్ ఫర్ యూ?
ఏ భాగము మీకు ముఖ్యమైనది కాదు? ఈ గోర్ను గురించి ఆలోచించండి, అదెంతో చిన్నది.
రియలీ, వెన్ యూ ఫీల్ స్క్రాచీ వాట్ యూ డూ?
నిజమా? మీకు దురద పుట్టినప్పుడు మీరేం చేస్తారు?
యువర్ టంగ్ కాంట్.
మీ నాలుక ఏమీ చేయలేదు.
యూ నీడ్ నెయిల్స్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ హస్ గాట్ సమ్ ఫంక్షన్.
అప్పుడు మీకు గోర్ అవసరము. కాబట్టి శరీరంలోని ప్రతి అవయవము కూడా ఒక పని ఉంటుంది.
ఇట్ నీడ్స్ టు బి ఎఫెక్టివ్.
మరియు అవి ఫలవంతంగా ఉండాలి.
యూ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ పారలైజ్డ్.
నీవు శరీరంలో ఒక భాగమై ఉండవచ్చు కానీ పక్షవాతం కలిగి ఉండవచ్చు.
రైట్ హ్యాండ్ ఇస్ గాట్ బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ఇట్ బట్ ఇట్స్ పారలైజ్డ్.
ఉదాహరణకు నా కుడి చేతిలో రక్తం ప్రవహిస్తూ ఉంది కానీ దానికి పక్షవాతం వచ్చింది. మీరు నన్ను అడుగుతారు అది నీ శరీరంలో భాగమేనా అని?
బట్ ఇట్స్ ఎ యూస్లెస్ పార్ట్ బికాజ్ ఇట్స్ పారలైజ్డ్.
అవును, కానీ అది పనికిరాని భాగము ఎందుకంటే దానికి పక్షవాతం వచ్చింది.
సమ్ బిలీవర్స్ ఆర్ లైక్ దట్.
కొంతమంది విశ్వాసులు ఆ విధంగా ఉంటారు. వాళ్ళు విశ్వాసులేనా? అవును.
ఆర్ దే క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్?
వారు క్రీస్తు రక్తంలో కడగబడ్డారా?
ఇస్ ద బ్లడ్ ఫ్లోయింగ్ త్రూ దెమ్?
రక్తము వారిలో కూడా ప్రవహిస్తూ ఉందా?
ష్యూర్ ష్యూర్. ఆర్ దే ఎనీ యూస్ టు ద చర్చ్?
అవును అవును. కానీ వారు సంఘానికి ఏమైనా ఉపయోగపడుతున్నారా?
అబ్సల్యూట్లీ యూస్లెస్.
ఎందుకు పనికి రాకుండా ఉన్నారు?
అదర్స్ హావ్ టు క్యారీ దెమ్ అలాంగ్.
వారిని ఇతరులు నడిపిస్తూ ఉండాలి.
వాట్ డు దే నీడ్?
వారికి ఏం అవసరం?
దే డోంట్ నీడ్ కన్వర్షన్, దే నీడ్ పవర్.
వారి కావాల్సింది మార్పు చెందటం కాదు, శక్తి.
దే డోంట్ నీడ్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ, దే ఆర్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ.
వారు శరీరంలో భాగం అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు ఇప్పటికే శరీరంలో భాగమై ఉన్నారు. వారు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం పొందవలసినది.
ఫంక్షన్ ఇస్ అ హ్యాండ్.
మరియు చేయి వలె పని చేయవలసి ఉన్నది.
యు నో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద బాడీ హూ ఇస్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇస్ అ బర్డెన్ ఆన్ ద హోల్ చర్చ్.
పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి భాగము కూడా సంఘమునకు భారము.
సో దేర్ ఆర్ మెనీ గిఫ్ట్స్, అపోస్టిల్స్, సమ్ ప్రొఫెట్స్, సమ్ టీచర్స్, వర్స్ 28.
కాబట్టి అనేకమైన వరాలు ఉన్నాయి. కొందరు అపోస్తలుగా ఉన్నారు, కొందరు ప్రవక్తలుగా ఉన్నారు, కొందరు బోధకులుగా ఉన్నారు. 28వ వచనం.
జస్ట్ లైక్ నాట్ ఆల్ ఆర్ అపోస్టిల్స్, వర్స్ 29.
అందరూ అపోస్తలుగా లేరు. 29వ వచనం.
నాట్ ఆల్ ఆర్ ప్రొఫెట్స్, నాట్ ఆల్ కెన్ వర్క్ మిరకల్స్.
అందరూ ప్రవక్తలుగా లేరు, అందరూ అద్భుతములు చేయవారుగా లేరు.
ఎవ్రీబడి నోస్ దట్. In the same way it says all don't speak in tongues, verse 30.
Andariki telusu ade vidhanga andaru bhashalato maatlade vaaru kuda leru. 30th vachanam.
Then he says in chapter 13
aa tarvata aina 13th adhyayamlo cheptunnadu,
if you have all these gifts,
meeru ee varamulannintini kaligi unna kuda,
speaking in tongues, prophecy, everything,
bhashalato maatladatam, pravachinche varam anni,
if you don't have love,
meeku prema lenatlayite,
you get 0 out of 100.
Meeku 100ki 0 markulu vastayi.
Here is a man who can speak in tongues.
ఇక్కడ భాషలతో మాట్లాడే వ్యక్తి ఉన్నాడు. ప్రవచించే వరము, రోగులను స్వస్థపరిచే వరము,
మౌంటైన్స్,
కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము, వృద్ధి వారి కన్నులను తెరచే వరము,
ఫెంటాస్టిక్ మిరకల్స్,
అద్భుతాలు చేయగల సామర్థ్యము.
But he doesn't have love for people.
కానీ అతనికి ప్రజల మీద ప్రేమ లేదు. యేసు ప్రభు అంటే ప్రేమ లేదు.
హి స్టాండ్స్ బిఫోర్ గాడ్.
అతడు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు
గాడ్ సేస్ యు గెట్ 0 అవుట్ ఆఫ్ 100, గో టు హెల్.
దేవుడు చెప్తాడు నీకు నూటికి సున్నా మార్కులు వచ్చినాయి నరకానికి వెళ్లిపో. దేవుడు ఆ విషయాన్ని చెప్పాడు. అనేకులు నా ఎద్దకు వచ్చి ప్రభా నీ నామును మేము ప్రవచించాము అద్భుతాలు చేశామని చెప్తారు. నేను చెప్పేదల్లా కూడా మీ జీవితంలో పాపం ఉంది అని. నేను మిమ్మల్ని ఎరుగను, నరకానికి వెళ్ళండి.
So we need to see that love is like the motivating force that should exercise the gifts.
వరములను అభ్యాసం చేయుటకు ప్రేమే ఒక ప్రేరేపించే శక్తి అని మనం చూడాలి.
We see very little of that today.
ఈనాడు దాన్ని చాలా కొద్దిగా మనం చూస్తున్నాం.
Today almost every well-known preacher that I've heard of is using his gift to exalt himself.
ఈనాడు పేరు ప్రఖ్యాతులు గాంచిన బోధకులందరూ కూడా దాదాపు నేను వినింది ఏమిటంటే వారందరూ తమను తాము హెచ్చించుకోవటానికే వరములను అభ్యాసం చేస్తున్నారు. వారి కోసం వారు డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. వారు ఎంతో సుఖ సౌఖ్యంగా జీవించాలని వారు చూస్తూ ఉన్నారు. వారికున్న వరములతో ఇతరుల దగ్గర నుండి డబ్బును సంపాదిస్తూ ఉన్నారు. వారు వయసులో పెద్దవారయ్యే కొద్దీ వారి పిల్లలను ముందుకు తెస్తున్నారు. అది కుటుంబ వారసత్వం లాగా.
దిస్ ఇస్ ద వరల్డ్లీ ప్రిన్సిపల్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్.
అది సంఘం యొక్క నియమం కాదు, లోకంలోని రాజరిక వ్యవస్థ.
క్రిస్టియానిటీ హస్ డ్రిఫ్టెడ్ ఎ మిలియన్ మైల్స్ అవే ఫ్రమ్ ది ట్రూత్ ఆఫ్ ది అపోస్టిల్స్.
క్రైస్తవత్వం అపోస్తల యొక్క సత్యము నుండి లక్షల మైళ్ల దూరం వెళ్లిపోయింది.
అండ్ ది సాడ్ థింగ్ ఇస్ నోబడీ స్పీక్స్ అగైన్స్ట్ ఇట్.
విచారించదగిన విషయం ఏమిటంటే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు.
అండ్ దేర్ ఇస్ నో వన్ హూ రికగ్నైజెస్ దిస్ ఇస్ నాట్ వాట్ ది బైబిల్ స్పీక్స్ అబౌట్.
మరియు బైబిల్ చెప్పేది ఇది కాదని కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు.
I don't speak evil of any man because I don't mention any names.
నేను ఏ వ్యక్తి గురించి చెడుగ మాట్లాడను ఎందుకంటే ఏ వ్యక్తి పేరును నేను ప్రస్తావించను.
Bible says don't speak evil of any man.
బైబిల్ చెప్తుంది ఎవరి గురించి చెడుగ మాట్లాడవద్దని.
But we expose error.
కానీ తప్పును మనం బహిర్గతం చేస్తాం.
Without mentioning names.
పేరును ప్రస్తావించకుండా.
You have to decide who is going into error.
ఆ విధంగా తప్పు ఎవరు చేస్తున్నారో దాన్ని నీవు తెలుసుకోవాలి.
Chapter 14 it speaks about a local church meeting.
14వ అధ్యాయం స్థానిక సంఘంలో జరుగు కూటముల గురించి మాట్లాడుతుంది. కొన్నిసార్లు మనం ఒక బోధకుడు చెప్పేది మాత్రమే వింటాం.
బట్ ఆల్ ఆఫ్ యూ కెన్ షేర్ సంథింగ్.
కానీ మీరందరూ కూడా ఏదో ఒకటి పంచుకోవచ్చు.
వర్స్ 25వచనం.
కొందరేమో ఉపదేశిస్తూ ఉన్నారు, కొందరేమో ప్రత్యక్షత గురించి చెప్తూ ఉన్నారు, కొందరేమో భాషలతో మాట్లాడుతున్నారు.
బట్ హీ సేస్ ఇఫ్ సంబడీ స్పీక్స్ ఇన్ ఎ టంగ్ దే మస్ట్ ఇంటర్ప్రెట్.
కానీ ఆయన ఇక్కడ చెప్తున్నాడు భాషలతో మాట్లాడువాడు తప్పక అర్థం చెప్పాలి.
కానీ
భాషలతో మాట్లాడటం కంటే ప్రవచించటం ఎంతో క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది.
ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసీ వాస్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్.
పాత నిబంధనలో ప్రవచనం అంటే భవిష్యత్తును గురించి
చెప్పటం.
కానీ క్రొత్త నిబంధనలో ప్రవచనం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఇక్కడుంది. 30వచనం. అదేంటంటే
టు బిల్డ్ అప్ పీపుల్,
ప్రజలకు క్షేమాభివృద్ది కలుగజేయట,
ఎగ్జార్ట్ దెమ్ అండ్ కన్సోల్ దెమ్,
వారిని ప్రోత్సహించుట ఆదరించుట.
గాట్ నథింగ్ టు డు విత్ టెల్లింగ్ అబౌట్ ద ఫ్యూచర్.
భవిష్యత్తు గురించి చెప్పట ఏమీ లేదు అందులో.
కెన్ ఎ సిస్టర్ డు దిస్? యాక్స్ చాప్టర్ 2 సేస్ ద హోలీ స్పిరిట్ విల్ బి పోర్డ్ అవుట్ అండ్ యువర్ మెన్ అండ్ విమెన్ విల్ ప్రొఫెసై.
ఒక సహోదరి కూడా ఈ విధంగా చేయవచ్చా? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చెప్పబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు సహోదరులు సహోదరీలు కూడా ప్రవచిస్తారు. సహోదరి కూడా తప్పకుండా ప్రవచించవచ్చు. 11వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, ఒక సహోదరి తల మీద ముసుగు వేసుకున్నట్లయితే ఆమె
ప్రవచించవచ్చు.
అది అనుమతించబడింది. కానీ ఆమె సంఘంలో బోధిస్తూ అధికారం చేస్తూ ఉండకూడదు. ఆమె ఒక సంఘ పెద్దగా ఉండకూడదు. అది నిషేధించబడింది. మొదటి తిమోతి 2వ అధ్యాయం ప్రకారం. కానీ ఆమె ప్రవచించవచ్చు. ఎవరైనా భాషలతో మాట్లాడినట్లయితే తప్పకుండా దాని అర్థం చెప్పవలను. 30వచనం.
We believe in that.
దాన్ని మేము నమ్ముతాం.
In our church, if somebody speaks in a tongue, there'll always be an interpretation.
మా సంఘంలో ఎవరైనా భాషలతో మాట్లాడినట్లయితే ప్రతిసారి కూడా దానికి అర్థం చెప్పుట కూడా ఉంటుంది.
Unless somebody comes and speaks in a carnal way without the leading of the Holy Spirit, then there'll be no interpretation.
ఎవరైనా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా శరీరానుసారంగా మాట్లాడినట్లయితే అప్పుడు దానికి అర్థం చెప్పుట ఉండదు.
The sense in the spirit, this is not of God.
అప్పుడు దేవుని యొక్క ఆత్మ స్పర్శతో ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు అని మనం తెలుసుకుంటాం.
దిస్ ఇస్ సమ్ సైకలాజికల్ మానిపులేషన్.
అవి కొన్ని మానసిక భావోద్వేగాలు మాత్రమే. కానీ ఎక్కడైతే నిజంగా భాషలతో మాట్లాడటం ఉంటుందో అక్కడ అర్థం చెప్పుకోవడం ఉంటుంది.
Two or three prophets can speak in a meeting, verse 29.
ఒక కూటములో ఇద్దరు ముగ్గురు ప్రవక్తలు మాట్లాడవచ్చు, 29వ వచనం.
Unless it's a teaching meeting.
అది బోధించే మీటింగ్ అయితే తప్ప.
Many types of meetings mentioned in the New Testament.
కొత్త నిబంధనలో అనేక రకాలైన మీటింగులు ప్రస్తావించబడ్డాయి.
Evangelistic meeting, like on the day of Pentecost, only one man speaks.
సువార్త కూడిక పెంతికోస్తు దినాన మాట్లాడినట్లుగా ఒకే వ్యక్తి మాట్లాడతాడు.
టీచింగ్ మీటింగ్, లైక్ ఇన్ యాక్ట్స్ 20 వెన్ పాల్ వాస్ ఇన్ ట్రోయస్ ఫర్ అబౌట్ 10 అవర్స్ ఓన్లీ హీ స్పోక్.
బోధించే కూడిక, పౌలు త్రోయలో ఉన్నప్పుడు దాదాపుగా 10 గంటలు ఆయన బోధించాడు. అపొస్తల కార్యములు 20.
ఆర్ దేర్ కెన్ బి ఎ ప్రేయర్ మీటింగ్ లైక్ ఇన్ యాక్ట్స్ 12 వేర్ దే జస్ట్ గ్యాదర్ టు ప్రే ఫర్ పీటర్ ఇన్ ద జైల్.
లేక అపొస్తల కార్యములు 12లో ఉన్నట్లుగా ప్రార్థనా కూడిక, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్లు.
ఆర్ దేర్ కెన్ బి edification meeting like here where everybody shares together.
Leka kshemabhirudhi kalugu chese koodika ikkada unnattluga prathi okkaru kuda edo okati panchukovachchu.
There are different types of meetings and a church can have all these meetings.
Kabatti rakarakala koodikalu unnai, oka sangamlo ee koodikalu anni untayi.
And when a person preaches, what should the others do? Verse 29, they must decide, is this from God or just from his head?
Kabatti oka vyakti bodhisthunappudu migilina vaaru em cheyali? వారు వివేచించాలి, ఇది దేవుని యొద్ద నుండి వచ్చిందా లేక ఆ వ్యక్తి తలలో నుండి మాత్రమే వచ్చిందా.
Let the women keep silent, verse 34.
స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి, 34వ వచనం.
Scripture with scripture.
ఒక వాక్యంను మరొక వాక్యంతో సరిపోల్చి చూడాలి.
You compare it with 1 Timothy 2, it's very clear the area they should not speak is in the area of teaching.
మొదటి తిమోతి 2లో ఎంతో స్పష్టంగా రాయబడింది, వారు ఎక్కడ మౌనంగా ఉండాలంటే వారు బోధించే విషయంలో మాత్రమే మౌనంగా ఉండాలి.
In chapter 15, he is speaking about the importance of believing in the resurrection.
15వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, పునరుద్ధానము గురించి విశ్వసించుట యొక్క ఆవశ్యకత.
May not be a big thing for us, but in Corinth it was a big thing because some people didn't believe in the resurrection.
ఇది మనకు పెద్ద విషయమేమీ కాదు, కానీ కొరింతులో ఉన్న విశ్వాసులకు ప్రభు యొక్క పునరుద్ధానమును విశ్వసించుట పెద్ద విషయమే.
Do you know how important the resurrection of Christ is?
క్రీస్తు యొక్క పునరుద్ధానము ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసా?
He says in verse 14 of 5th chapter 15.
15వ అధ్యాయం 14వ వచనంలో ఆయన విధంగా చెప్తున్నాడు,
ఇఫ్ క్రైస్ట్ ఇస్ నాట్ రేజ్డ్ ఫ్రమ్ ద డెడ్,
క్రీస్తు మృతుల్లో నుండి లేపబడని యెడల, అప్పుడు మేము ప్రకటించుట వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే.
దెన్ యువర్ ఫేత్ ఇస్ వర్త్లెస్, వర్స్ 17.
అప్పుడు మీ విశ్వాసం వ్యర్థమే, 17వ వచనము.
అండ్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ సిన్స్. అండ్ వి ఆర్, వర్స్ 19, ఆఫ్ ఆల్ మెన్ ఇన్ ద వరల్డ్ వి ఆర్ ద మోస్ట్ మిజరబుల్.
మీరింకా మీ పాపంలోనే ఉన్నారు, మరియు ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా మనం దౌర్భాగ్యులమై ఉంటాము.
ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వెదర్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్ ఆర్ నాట్.
యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేపబడ్డాడా లేదా అన్న దాని మీదే సమస్తము కూడా ఆధారపడి ఉంది.
ద గ్రేటెస్ట్ ట్రూత్ వి ఆర్ టు బి విట్నెసెస్ ఆఫ్ ఇస్ దట్ జీసస్ ఇస్ అలైవ్.
మనము సాక్ష్యం ఇచ్చే గొప్ప విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు సజీవుడుగా ఉన్నాడు.
వి ఆర్ టు ప్రొక్లెయిమ్ టు ద వరల్డ్ క్రైస్ట్ ఇస్ అలైవ్.
మనం ఈ లోకానికి ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రభు సజీవుడుగా ఉన్నాడు.
We have a cross in front of our church building over which we have written the words, Jesus is not on this cross, he's alive.
మా సంఘం యొక్క భవనం మీద ఉన్న శిలువ మీద మేము విధంగా రాశాము, యేసుక్రీస్తు ప్రభు ఈ శిలువ మీద లేడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు.
He is not hanging on the cross.
ఆయన శిలువలో వేలాడబడట్లేదు.
He is alive.
ఆయన సజీవుడుగా ఉన్నాడు.
We have a testimony to the world.
మనము లోకానికి సాక్షులుగా ఉండాలి.
Christ died on a cross for us.
క్రీస్తు మన కోసం సిలువలో మరణించారు, కానీ ఈనాడు ఆయన దాని మీద లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు.
డబుల్ టెస్టిమోనీ.
ఇదే మన రెండంతల సాక్ష్యము.
క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ బట్ హిస్ నాట్ దేర్ టుడే.
క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, కానీ ఈనాడు ఆయన అక్కడ లేడు, ఆయన సిలువ మీద లేడు.
క్రైస్ట్ ఇస్ రిజన్.
క్రీస్తు తిరిగి లేచాడు.
అండ్ వి విల్ ఆల్సో రైజ్ అప్ విత్ హిమ్.
కాబట్టి మనం కూడా ఆయనతో లేపబడతాం.
ఇన్ చాప్టర్ 16 దేర్ ఆర్ సమ్ క్లోజింగ్ ఇన్స్ట్రక్షన్స్.
16వ అధ్యాయంలో కొన్ని ముగింపు సూచనలు ఉన్నాయి.
హౌ మచ్ ఆర్ వి సపోజ్డ్ టు గివ్ టు గాడ్?
నేను దేవునికి ఎంత ఇవ్వాలి?
నో మెన్షన్ ఆఫ్ టైత్ ఇన్ వర్సెస్ 1 అండ్ 2.
1-2 వచనాల్లో దశం భాగం గురించి ప్రస్తావించబడలేదు.
యాస్ ఈచ్ పర్సన్ హస్ ప్రాస్పర్డ్.
ప్రతి మనిషిడు వృద్ధి పొందిన కొలది.
వాట్ ఎవర్ యు ఫీల్ లైక్ గివింగ్ అకార్డింగ్ టు యువర్ అబిలిటీ.
నీ సామర్థ్యం కొలది, నీవు ఎంత ఇవ్వాలనుకుంటే సంతోషంగా ఇవ్వు.
దట్స్ ఆల్ హి సేస్.
అదే ఆయన చెప్తున్నాడు.
అది
నీ ఇష్టం.
వి మస్ట్ టీచ్ దట్.
దాన్ని మనం బోధించాలి.
యాజ్ గాడ్ ఇస్ ప్రాస్పర్డ్.
దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేసిన కొలది.
One other thing I want you to see here.
మీరు చూడాలి అని నేను అనుకుంటున్న ఒక విషయం.
Concerning Apollos, verse 12.
అపోల్లో గురించి 12వ వచనం.
I encouraged him greatly to come and visit you people.
అతడు వచ్చి మిమ్మల్ని దర్శించాలని నేను ఎంతగానో ప్రోత్సహించాను.
Apollos is a junior man.
అపోల్లో పౌల్ కంటే ఎంత తక్కువ అనుభవం కలిగిన వ్యక్తి.
Paul is a senior apostle.
పౌలేమో అనుభవం కలిగిన అపోస్తలుడు.
And he says, go to Corinth.
కొరింతుకు వెళ్ళమని పౌల్ అడిగాడు.
Look at the freedom Apollos had.
అపోల్లో కలిగిన స్వాతంత్ర్యం గురించి మీరు ఆలోచించండి.
He says, see Paul, I don't feel like going right now.
నాకు వెళ్లాలనిపించట్లేదని అతడు చెప్పాడు. నాకంత స్వేచ్ఛగా లేదు.
Paul says, okay, that's fine.
సరే అని పౌల్ చెప్పాడు.
No pressure.
ఎటువంటి ఒత్తిడి లేదు. నీకు వీలైనప్పుడు వెళ్ళమని చెప్పాడు.
Wonderful to see how these people worked in the early church.
ఆది సంఘంలో వీరు ఏ విధంగా కలిసి పనిచేశారో చూడటం ఎంతో అమోఘం.
Paul was a great apostle. He never gave commandments.
ఎంతో గొప్ప అపోస్తలుడైన పౌలు ఎప్పుడు ఆజ్ఞలు ఇవ్వలేదు. ఆయన సలహాలు ఇచ్చాడు.
And he says, you do, go when you feel free.
నీవి ఇది చేయి, నీకు వీలైనప్పుడు వెళ్ళు.
One last word.
ఒక చివరి మాట.
Verse 14 it says.
14వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది.
Let everything you do be done in love.
మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి.
You know, I have that verse written and hanging up in my front room.
ఆ వచనాన్ని మా ఇంట్లోని ముందు గదిలో ఎన్నో సంవత్సరాలు నేను పెట్టుకున్నాను. అది నాకెప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది.
Whatever I do in my life.
నా జీవితంలో నేను ఏది చేసినా కూడా
ఇట్ మస్ట్ బి డన్ ఇన్ లవ్.
అది ప్రేమతోనే చేయాలి.
ఇఫ్ ఇట్స్ నాట్ డన్ ఇన్ లవ్.
ఒకవేళ అది ప్రేమతో చేయలేకపోయినట్లయితే.
హౌఎవర్ రైట్ ఇట్ మే అపియర్ ఇన్ ది ఐస్ ఆఫ్ అదర్స్ అండ్ మై ఐస్.
వేరే వారి దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ అది ఎంత సరిగా కనపడినా కూడా
ఇట్స్ నాట్ అక్సెప్టెడ్ బై గాడ్.
అది దేవుని చేత ఆమోదించబడదు.
దిస్ ఇస్ ఎ వర్స్ దట్ యు మస్ట్ రిమెంబర్.
ఇది మనం గుర్తుంచుకోవాల్సిన వచనము.
ఎవ్రీథింగ్ దట్ యు డూ ఇన్ యువర్ లైఫ్.
మీ జీవితంలో మీరు చేసే ప్రతి కార్యము కూడా
అవుట్ ఆఫ్ లవ్ ఫర్ క్రైస్ట్ అండ్ లవ్ ఫర్ అదర్ పీపుల్.
క్రీస్తు మీద ప్రేమతో ఇతరుల మీద ప్రేమతో చేయాలి.
Whenever you have a doubt about is it right for me to do this or not,
ఒకవేళ ఇది నేను చేయటం సరైనదా కాదా అని మీకు సందేహం కలిగినప్పుడు
ask yourself this question.
ఈ ప్రశ్నను మీరు మీకు వేసుకోండి.
Is it done out of love for Christ?
క్రీస్తు మీద ఉన్న ప్రేమతో నేను దీన్ని చేస్తున్నానా? మరియు ఇతరుల మీద ఉన్న ప్రేమతో చేస్తున్నానా? వారి యొక్క మేలును కోరి చేస్తున్నానా? బహుశా వారిని సరిచేస్తున్నావేమో. ఎందుకంటే వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి.
Verse 23. The grace of the Lord Jesus be with you to do this.
23వ వచనము. ఇది చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక.
ఆమేన్. God bless you.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.